మార్కండేయ పురాణంలో
విదూరథ చరిత్రని మనం ఆరంభించుకున్నాం. అందులో భాగంగా పూర్వం విదూరథుడు అని పేరు కలిగిన ఒక మహారాజు గారు ఒకనాడు వేటకి వెళ్ళాడు. అక్కడ అడవిలో ఒక పాతాళ బలం చూశాడు. విశాలమైనటువంటి గొయ్యి, భూమిలో నుంచి పాతాళం దాకా ఉన్న గొయ్యి. ఆ బిలాన్ని చూచి పక్కనే ఉన్నటువంటి ఒక మహర్షిని, సువ్రతుడనే మహర్షిని, ఈ గొయ్యి ఏమిటని అడిగితే ఆయన దాని గురించి చెప్పాడు. ఆ విషయం నేను మీకు చెప్పాను. కుజంభుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు విశ్వకర్మని ఉపాసించి ఒక రోకలి చేయించుకున్నాడు. ఆ రోకలి వాడు ఎవడి మీద ప్రయోగించినా అవతలవాణ్ణి సంహరిస్తుంది. ఆ రోకలితో నేల మీద కొడితే పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడతాయి. ఆ రోకలితో భూమి నుంచి పాతాళమునకు ఎన్నో కన్నములు, వివరములు ఏర్పాటు చేసి తరచుగా ఆ రంధ్రాలలో నుంచి రాక్షసుల్ని బయటికి తీసుకొచ్చి తద్వారా ఈ భూలోకంలో ఉన్నవాళ్ళని పీడిస్తున్నాడు. వాడు మహారాజు, నువ్వు నీ రాజ్యంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతోందో తెలుసుకోవలసిన బాధ్యత నీది. అలా తెలుసుకోకుండా, ప్రజలకు ఇబ్బంది వస్తూ ఉంటే పట్టించుకోకుండా హాయిగా సుఖాలు అనుభవిస్తే అటువంటి వాడిని రాజు అన్నారు. పాతాళలోకం నుంచి ఆ రాక్షసుడు తన సైనికులతో వివరాలు ఏర్పాటు చేసుకుని, కన్నాలు ఏర్పాటు చేసుకుని భూలోకానికి వచ్చి ఈ భూలోకాలలో ఉన్నటువంటి సుందరీమణులు ఎత్తుకుపోతూ ఉంటే, నీ ప్రజల్ని పీడిస్తూ ఉంటే, వాళ్ళ పరిపాలన పట్టించుకోకుండా భోగలాలసుడివై ఉన్న నీవు నిజంగా ప్రభువా, మారు మాట్లాడకుండా రాక్షసుడిని సంహరించు. కాకపోతే వాటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ రాక్షసుడి చేతిలో విశ్వకర్మ ఇచ్చిన ముసలం ఉన్నది, రోకలు ఉన్నది. ఆ రోకలి ఎవడి మీద ప్రయోగించినా వాడిని సంహరిస్తుంది. వాడి చేతిలో రోకలున్నంత వరకు మాత్రం వాడిని ఎవరూ సంహరించలేరు. ఆ రోకలికి మహిమ పోవాలంటే ఏం చెయ్యాలో కూడా మహర్షి చెప్పాడు. ఆడవాళ్ళు కనుక కన్యామణులు కనుక, అది కూడా ఆడవాళ్ళు అంటే పెళ్ళైన వాడు కాదు, కన్యామణులు ఎవరైనా రోకల్ని పట్టుకుంటే 24 గంటల సేపు ఆ రోకలి తన మహిమని కోల్పోతుంది. అలా ఎన్ని రోజులు కన్యామణులు దాన్ని ముట్టుకుంటే అన్ని రోజులు ఆ రోకలి తన శక్తిని కోల్పోతుంది. కాబట్టి ఆ రోకలి వాడి చేతిలో ఉన్నప్పుడు వాడిని ఎవరూ చంపలేం. ఆ రోకలికి ఆ శక్తి పోవాలంటే పెళ్లి కాని కన్య దాన్ని పట్టుకోవాలి. వాడు కన్య దాన్ని తాకకుండా జాగ్రత్తగా పూజామందిరంలో పెట్టి నిత్యం పూజిస్తూ ఉంటాడు. కాబట్టి వాడిని సంహరించడానికి తగిన ప్రయత్నం చేయమని ముని చెప్పాడు. రాజుగారు, అంత గొప్ప రోకలి తన చేతిలో ఉన్నటువంటి రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం తెలివి తక్కువతనం అవుతుంది, అనవసరంగా వాడితో తగాదా పడి చావడం ఎందుకు అనుకుని ఉపేక్షించి తన కుమారులతో పాటు వెనక్కి వచ్చాడు. ఇదే ఎక్కువ మంది ప్రభువులు చేసే పని అన్నమాట. ఉపేక్షిస్తే కొన్ని కొన్ని వ్యవహారాల్లో మనం తొందరపడి నిర్ణయం తీసుకోకపోతే చివరికి అది మన కొంప ముంచుతుంది. అందులో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు చేపట్టారనుకోండి, వాటిని రేపు మాపు అని గెట్టకూడదట, తక్షణం చేయాలట కొన్ని పనులు. రేపు మాపు అని పనులను నిర్లక్ష్యం చేస్తే ఆ పనులు పూర్తి కావు, చివరికి అవి కొంపముంచుతాయి, వ్యయం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు రాజుగారు ఈ రాక్షసుడి విషయంలో చర్య తీసుకోకుండా ఆగాడు. ఈ రాక్షసుడు ఏం చేశాడు, ఒక రోజున భూలోకానికి వచ్చాడు. ఈ విదూరుడికి ఓ మంచి సుందరీమణి అయినటువంటి కూతురున్నది. ఆ కూతురు ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటే ఈ రాక్షసుడు అక్కడ అడుగుపెట్టాడు. చెలికత్తెలతో పాటు ఆడుకుంటున్న, బంతి ఆట ఆడుకుంటున్న సుందరీమణిని, కాంతామణిని చూశాడు. ఎవరి భూలోక సుందరి, ఇంతకు పూర్వం చూసిన సుందరీమణులందరికంటే కూడా ఈవిడ మరింత సౌందర్యంతో ఉంది అని అక్కడున్న చెలికత్తెలను అడిగితే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న విదూరుడనే రాజుగారి కూతురండి ఈవిడ, ఈవిడిని మించిన సౌందర్యవతి భూలోకంలో లేదు అనగా, అబ్బా రాజుగారి కూతురే, నేను పాతాళరాజుని, రాక్షసరాజుని. రాక్షసరాజుకి భూలోకంలో ఉన్న మానవరాజుగారి కూతురు భార్య అవ్వడం చాలా బాగుంటుంది. ఎంతో పూర్వం చాలామంది సౌందర్యమణులను అపహరించాను, వారిని పెళ్లి మాత్రం చేసుకోలేదు, కానీ ఈమెని అలా కాకుండా ఇల్లాలని చేసుకుంటాను అని ఎత్తుకుపోయాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చింది వ్యవహారం. ఇంతకు పూర్వం ప్రజలు ఎంతోమంది బాబోయే మా ఇళ్లలో ఆడవాళ్ళు మాయమవుతున్నారు అని చెప్పినప్పుడు ఈ రాజుగారు పట్టించుకోలేదుట. అలాగే ఇంతకు పూర్వం సువ్రతుడినేముని ఆ రాక్షసుని సంహరించరా బాబు, వాడిని ఉపేక్షించొద్దు అని చెప్పినప్పుడు పెద్ద పట్టించుకోలేదు. వాడి చేతిలో ముసలం ఉంది, ఆ ముసలం జోలికెడితే నేనే ముసలాండి అయిపోతానేమో అనుకున్నాడు, కానీ అసలుకే ఎసరు వస్తుందనుకోలేదు. ఇప్పుడు ములిగింది గొంప. వాడు తన ఉద్యానవనంలో అడుగుపెట్టి తన కూతుర్ని ఎత్తుకుపోయేసరికి వీడికి ఎక్కడలేని భయం పోయింది. వెంటనే ఆయన ఆత్మమంత్రి వరులనందర పిలిపించి తాను వినిన తెరగు తప్పకుండా, వెంటనే మంత్రుల్ని పిలిపించాడు, కొడుకుల్ని పిలిపించాడు. మంత్రులారా, పుత్రులారా, ఇంతకు పూర్వం నన్ను ఒక మహర్షి ఈ రాక్షసుడి గురించి హెచ్చరించినప్పుడు ఎందుకు వచ్చిందిలే, వాడి జోలికి వెడితే ప్రమాదమేమో అనుకున్నాను. అది ఎంత ప్రమాదమో ఇప్పుడు అర్థమయ్యింది. వాణ్ణి ఉపేక్షించడమే పెద్ద ప్రమాదం అని అర్థమైంది. నా కూతురు ముదావతి పరమసుందరీమణి, అటువంటి కుమార్తెని ఉద్యానవనంలో చెలికత్తెల మధ్యలో ఆడుకుంటున్న దానిని దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. అందుకే క్రూరుల్ని టెర్రరిస్టుల్ని ఉపేక్షించకూడదు. కానీ ఈ పాపాత్ములు ఎవరిని మనం ఉపేక్షిస్తున్నామో అటువంటి వాళ్ళనే నాశనం చేస్తారు. అందుకే నీచుల ఎడల ఏమాత్రం ఉపేక్షాభావం పనికిరాదు. మునులు చెప్పిన మాట వెనక నా కూతురికే అసలు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ రాక్షసుని సంహరించి నా కూతుర్ని ఎవరు తెస్తారు, తెచ్చేవాడు ఎవడున్నాడన్నట్ట. అప్పుడు వెంటనే రాజుగారు కొడుకులు ఇద్దరు కూడా మేసాలు వెలేసి చెల్లెల్ని మేము తీసుకొస్తాం, వాడు అంతం చూస్తాం అనగానే కొంచెం జాగ్రత్త అయినా అన్నట్ట. మరేం పర్వాలేదు, మేము వీరులం, మనకి సైన్యం కూడా ఉంది, అసహాయ సూర్యులం, రాక్షసులు ఎక్కడున్నా సరే వాడిని పట్టుకుంటాం అని ఈ ఇద్దరు కూడా తండ్రి దగ్గర బేరాలు పలికి, బేరాలంటే లేదు వేరాలాపాన్నే బేరం అంటారు సంస్కృతంలో. వేర శబ్దం వికృతి అయితే బేర అవుతుంది, వాకి బాకి తేడా ఉండదు. అందువల్ల వీరుడు అదే బేరత్వం, వంగ శబ్దం బంగ అవుతుంది అన్నమాట, రవీంద్ర రవీంద్ర ఇలా మారతాయి. అంచేత వీళ్ళు వేరావేశంతో పలికి సైనికుల్ని వెంట పెట్టుకుని సువ్రతుడనే ముని పూర్వం చూపించిన పాతాళ బలం ఉందిగా, ఆ పాతాళ బలము గుండా తమ సైనికులతో పాటు మంత్రులతో పాటు వెళ్ళారు. ఆ సమయంలో కుజంగుడు పాతాళంలో కూర్చుని ముదావతి అని పేరు కలిగిన రాజుగారి కూతుర్ని తన అంతఃపురంలో చేర్చి, సుందరీమణి, నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా కేవలం స్త్రీలతో వ్యసనపరుణ్ణి తిరగడానికి మూల కారణం నీ వంటి సుందరి దొరకపోవటం. నా అదృష్టవశాత్తు పరమసుందరీమణివి నువ్వు దొరికావు. ఇక నేను ఈ వ్యసనాలకి స్వస్తి చెప్పి నీకు పుస్తి కట్టి నీతోటే కాపురం చేస్తాను. ఏమంటావు నన్ను నేలుకోకూడదా అంటే, ఓరి దౌర్భాగ్యడా నీ రూపం చూసుకున్నావుట్రా నువ్వు ఎప్పుడన్నా, నువ్వు రోజు గోమాంసం తింటావు, నువ్వు ఒట్టిపోయిన గుడ్డులు, నీ పాలిచ్చే గొడ్లను కూడా తినే దుర్మార్గుడివి, తినకూడని పదార్థం అంటూ లేదు నీకు. పైకి ఈ రాక్షసుడు ఎలా ఉంటాడో తెలిసినా అండి, నెత్తంత గుండు చేయించుకుంటాట, ఇక్కడ దాకా గడ్డం తీసి ఈ గడ్డంలో పెడతాడు వీడు. అదేం దరిద్రపు గడ్డమో కానీ, అసలు ఆ గడ్డం చూస్తే, నీ గడ్డాన్ని, ఆ నీచమైన గడ్డాన్ని చూస్తే ఏ స్త్రీనా వరిస్తుందిట్రా. మరి నిన్ను మీ రాక్షస స్త్రీలు ఎలా దగ్గరికి రానిస్తున్నారో, బోడిగుండు కింద గడ్డం. ఓరి దుర్మారు కూడా నిన్ను చూస్తూ ఉంటే, వికృతాకారంతో ఉన్న నిన్ను చూస్తూ ఉంటే మొత్త బుద్ధి వేస్తోంది తప్ప దగ్గరికి హత్తుకోవాలనిపించట్లేదు. చెత్తపీనుగా పో పెళ్లి చేసుకోనండి, వాడి ఒళ్ళు మండింది. కొంతమంది చెలికత్తెల్ని పిలిచి, అంతఃపురంలో పనిచేసేవాడిని పిలిచి, దాసదాసీ జనాన్ని పిలిచి, నా అంతఃపురం నుంచి ఈవిడ బయటకు అడుగు పెట్టకూడదు, మీరు ఎప్పటికప్పుడు కాపలా కాయండి, ఏ మరిపాటు లేకుండా కాపలా కాయండి, ఈవిడ ఈ అంతఃపురంలోంచి బయటకు వెళ్లకుండా చూడండి, ఈ సుందరీమణి మనస్సు మార్చండి, ఏదో రకంగా నయానో భయానో ఆవిడ నా ఇల్లాలు అయ్యేలా చూశారంటే మీకు నేను ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వనంత సంపద ఇస్తాను. ఇంతకాలం దాసదాసీజనంగా పనిచేస్తున్నప్పుడు మీకేదో ఇంత తిండి గొడ్డ అప్పుడప్పుడు నగా నట్రా తప్ప పెద్దగా ఏమి ఇవ్వడం లేదుగా, కానీ ఈ అమ్మాయి మనస్సు మార్చి ఈమెను నా ఇల్లాలని చేశారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పరగణ ఇచ్చేస్తాను, మీకు భూలోకానికి మిమ్మల్ని పంపేస్తాను, భూలోకంలో మిమ్మల్ని తలో ప్రాంతానికి పట్టాభిషక్తం చేసి మిమ్మల్ని రాణులు చేసేస్తాను అన్నట్ట. దాసదాసీజనం కదా ఆనందపడిపోయారు. ఈ మహారాజా గారికి, రాక్షసరాజు గారికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయగలిగామంటే మనం ఇంకా మనం భూలోకానికి వెళ్ళిపోవచ్చు, ఇక భూలోకంలో అక్కడ సాధువుల్ని పుణ్యాత్ముల్ని తరిమేసి ఆ రాజ్యాలు మనమే లాగేసుకోవచ్చు అని ఆనందంతో వీళ్ళు సంకలు కొట్టుకుని ఈ ముదావతి దగ్గరకు వచ్చి, ఓ ముదావతి, నువ్వు ముదంతో మా రాజుని పెళ్లి చేసుకో, మా రాజుగారికి ఏం తక్కువ అనుకుంటున్నావు, ఆ బొజ్జ ఎంత చూడు కావాలంటే, ఇక్కడ బొజ్జ చాచాడంటే అరండలు పెడదాకా పెడుతుంది వాడి బొజ్జ, అంత పెద్ద పట్టు ఆడుకుంటుంది. ఆహాహా, ఆ బొజ్జ, ఆ గడ్డం, ఆ బోడిగుండు, ఎంతంత కళ్ళు, ఆ గోళ్ళు, ఆ పళ్ళు, ఆ ఒళ్ళు, వాడి ఒంటి నుంచి వచ్చే కుళ్ళు, ఇవి చూస్తే ఏ సుందరి అయినా వరించి తీరవలసిందే. మా రాజుగారు ఎంత వీరుడో తెలిసినా ఆయన చేతిలో ఒక ముసలం ఉంది. ఆ రోకలి వాడి చేతిలో ఉన్నంత వరకు ఈ చరాచర జగత్తులో వాడికి ఎదురు లేదు. ఇంద్రుండైనా చంద్రుండైనా మహేంద్రుండైనా ఉపేంద్రుండైనా ఆ ముసలంతో వాడు సంహరించగలడు. అటువంటి వీరుని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు. నా మాట విను, నువ్వు జగదేక సుందరివి, వాడు అతిలోక వీరుడు, మీ ఇద్దరికి పెళ్లి బాగుంటుందని చెబితే ఈవిడ కన్నీళ్లు పెట్టుకుని ఓసి దౌర్భాగ్య స్త్రీలారా, మీరు రాక్షస స్త్రీలు కనుక వాడి రూపం మీకు ఆకర్షణ కలిగిస్తోంది, నాకు వాడు చూస్తే భయంగా ఉంది, వాడు చూస్తే అన్నం తినలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు అందుట. అయినా సరే వాళ్ళు అలా ఏకరువు పెడుతూనే ఉన్నారు. అశోకవనంలో సీతాదేవులు ఏడ్చింది ఆవిడ. నిజానికి ఇది కృతయుగంలో జరిగింది, తర్వాత వచ్చింది సీత. ఇదంతా ఇక్ష్వాకు మహారాజు గారి కాలంలో జరిగిన గొప్ప గాథ, పవిత్ర గాథ. పాపం ఆవిడ అలా ఏడిపించారు, ఆ అంతఃపురంలో పడి ఏడ్చిందిట. ఈలోపు సోదరులు భూలోకం నుంచి, ఆవిడ సోదరులు మహావీరులు వాళ్ళు ఇద్దరు, సునీతి సుమతి వాళ్ళ పేర్లు, విదూరతుని కుమారులు, మహాసైన్యంతో పాతాళానికి వచ్చారు. కుజంభుడికి విషయం తెలిసింది. వాడు ఆ క్షణమే రోకలి పూజామందిరంలో నుంచి తీసుకుని చేతిలోకి తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఆ రోకలితో సైనికులందరినీ చంపేశాడు. ఈ ఇద్దరిని ఎందుకు చంపలేదంటే సుమతిని సునీతిని తన కాబోయే భార్యకు వీళ్ళు సోదరులు, వీళ్ళని చంపితే ఆవిడ ఆ కక్ష మనస్సులో పెట్టుకుని తనని దగ్గరికి రానివ్వదేమో, ఎంత చెడ్డ వీళ్ళు భావమరుదులు కాబోతున్నారు కదా అని ఈ ఇద్దరిని మాత్రం చంపకుండా బంధించాడు. తక్కిన సైనికులందరినీ చంపేశాడు. మహారాజు గారికి 3 అక్షౌహిణీయుల సైన్యం ఉన్నది. 3 అక్షౌహిణీయుల సైన్యం 3 నిమిషాల్లో చంపాడు వాడు రోకలి యొక్క ప్రభావంతో. ఆ తర్వాత రోకలి మళ్ళీ పూజామందిరంలో పెట్టి ఈ ఇద్దరిని చెరసాలలో పెట్టి, సుందరి ముదావతి నీకు ఒక ముదం కలిగించే విషయం చెబుతున్నాను అనగానే, ఏమిటి నన్ను వదిలేస్తున్నావు అందుకే ఆవిడ. అబ్బా నిన్నెలా వదులుతాను, ఇక నిన్ను వదలడం ఒకటే, నన్ను పెళ్లి చేసుకుంటేనే నిన్ను నా భార్యగా భావించి ఆ తర్వాత అంతఃపురంలో స్వేచ్ఛగా తిరగనిస్తాను. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నీ తండ్రి నీ సోదరుల్ని మహాసైనికులతో పాటు నా మీదకి పంపించాడు, వాళ్ళందరినీ చంపేసి సైనికుల్ని, నీ సోదరుల్ని మాత్రం చంపలేదు. ఎంత చెడ్డవాళ్ళు నా భావమృతులు కదా, అందుకని చెరసాలలో బయటికి మాత్రం వెళ్లకుండా చేసి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశాను. జైలు అన్న పేరే కానీ జైల్లో వాళ్ళకి మంచి ఏసీ పెట్టించా, అంటే ఏమిటి విసిరికరతో విసిరేటటువంటి చెలికెత్తులు పెట్టాను, భోజనాలు ఏర్పాటు చేశాను, స్నానాలు సంధ్యలు అన్నీ ఏర్పాటు చేశాను, వాళ్ళకి ఏ కష్టం కలగనివ్వను, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా, వాళ్ళని పాతాళం నుంచి మళ్ళీ భూలోకానికి పంపుతాను, ఏమంటావు అనగానే మళ్ళీ నెత్తి మొత్తుకుని ఏడ్చిందిట. నీవు ఎప్పటికైనా మనస్సు మార్చుకుని నా భార్యవు కావలసిందే, అప్పటిదాకా నీకు విముక్తి లేదన్నాడు ఈ దుర్మార్గుడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వశిష్ఠ మహర్షి శిష్యురాలు, వశిష్ఠుడు వాళ్ళ కులగురు. ఇది ఇక్ష్వాకు వంశం అవటం వల్ల ఆ వంశానికి వశిష్ఠుడు కులగురు. వశిష్ఠుడు ఈ పాపకి 3 సంవత్సరాల వయస్సులో బాలామంత్రాన్ని ఉపదేశించాడు, అమ్మవారిని ఎలా అర్చన చెయ్యాలో చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడు కష్టం వచ్చినా ఆ కష్టంలో నుంచి బయటపడడానికి అమ్మవారి పాద పద్మములను ఆశ్రయించటం ఒక్కటే దిక్కు. జగదంబ కటాక్షించిందంటే ఎటువంటి భయంకర దోషమున్నా పటాపంచలేకపోతుంది, అమ్మని గట్టిగా పట్టుకోని చెప్పాట ఆయన చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ చెరసాలు పాలయ్యాక అంతఃపురంలో, ఇది హౌస్ అరెస్ట్ అంటారు దాన్ని, నిజానికి పేరు కదా అంతఃపురం, కానీ అంతఃపురంలోంచి బయటకు వెళ్ళడానికి వీలు ఉండదు కదా, అందుకని ఈవిడ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధర్మాత్ములకి ఈ హౌస్ అరెస్ట్ అనేది పూర్వకాలం నుంచి ఉన్నది. రాక్షసులు ఏం చేస్తారనుకుంటున్నారు, ధర్మాత్ముల్ని వాళ్ళ ఇంట్లోంచి బయటకు రానివారు, తెలుగులో చెప్పాలంటే మనం ఇంటిలోనే బంధనం అన్నమాట, గృహ నిర్బంధం సంస్కృత పదం. గృహం నుంచి కదలనివ్వకుండా చేయడం అనేది ఈ రాక్షసుడి కాలంలో కూడా ఉన్నది. అందుకే అది రాక్షసుడి ఇల్లు, ఈవిడికి చెరసాల. ఆ చెరసాలలో నానాయాతన పడి దుఃఖిస్తున్న ఆమెకి వశిష్ఠుడు కులగురువు చెప్పిన బాలామంత్రం గుర్తుకొచ్చింది, అమ్మవారి మంత్రం. ఆపద వచ్చినప్పుడు అమ్మని పట్టుకో, ఈ అమ్మ మాత్రమే నీకున్న కష్టం తొలగించి నిన్ను సుఖజీవితంలోకి పంపిస్తుంది, భయంకర బాధ విముక్తి కలగజేస్తుంది, అమ్మే నీకు దిక్కని వశిష్ఠుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఆవిడ పద్మాసనం వేసుకుని చెలికత్తెలు, ఈ రాక్షసుడి యొక్క దాసదాసీ జనాన్ని బయటికి పంపేసి ఏకాగ్ర చిత్తంతో ఏకాంతంగా కూర్చుని అమ్మని ధ్యానం చేసింది. ఈ రాక్షసుడు అంతఃపురంలో రాక్షస స్త్రీలని, వాళ్ళంతా తనకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని, దాసదాసీ జనాన్ని కాపలా పెట్టాడు. వాళ్ళందరినీ బయటి బొండందుక, బయటి బొండని తలుపు వేసుకుని భక్తితో అమ్మని ధ్యానం చేసింది. మనం ముందే చెప్పుకుంటున్నాం, మార్కండేయ పురాణం మనకి గొప్ప సూచన చేసింది. ప్రతి జీవికి ఏదో ఒకనాడు ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. కష్టం లేకుండా పూర్తిగా సుఖం పొందడం అనేది మానవ జీవితంలో అసంభవం. మానవుడై పుట్టాక ఏదో సమయములో ఏదో విధమైన దుఃఖం రాకుండా ఉండదట. పూర్తిగా సుఖంతో ఉంటాడండి. పూర్తి సుఖం, పూర్తి దుఃఖం ఉండదు. సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూనే ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా భక్తితో అమ్మని పట్టుకోవాలి. జగదంబ గనక అవ్యాజ కరుణామూర్తి కనుక తీవ్ర దుఃఖంలో ఉన్నప్పుడు తనను ప్రార్థించిన వాళ్ళని మనస్సు కరిగిపోయి వెళ్ళి రక్షిస్తుంది. తీవ్ర దుఃఖం వచ్చినప్పుడు అమ్మని ప్రార్థిస్తే లాభం ఏమిటి? ఆవిడ అమ్మ కాబట్టి ఆవిడ మన దుఃఖం చూడగానే, మన ప్రార్థన వినగానే మనస్సు కరిగి అక్కడికి వచ్చి, అయ్యో నీకు కష్టం వచ్చిందా, ఈ కష్టం తొలగిస్తున్నాను అంటుంది. అందువల్ల ఈవిడ పద్మాసనం వేసుకున్నది. ఈ రెండు చేతులు, ఎడమ చేతిని పైన కుడి చెయ్యి పెట్టుకున్నది, చేతులు రెండు ఒకదానితో ఒకటి బంధనం వేసింది. దీనికి ఏమని పేరు అన్నమాట? భక్తి ముద్ర అని పేరు. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఈ ఎడమ చేతి వేళ్లలోకి కుడి చేతిని చేర్చండి. చేర్చి ఎప్పుడూ కూడా కుడి చేతి వేలు కిందకి వెళ్ళిపోవాలి, ఎడమ చేతి చూపుడు వేలు, చిటికిన వేలు ఇలా ఉండాలి. ఆ తర్వాత బొటన వేళ్ళు చోట చేర్చాలి, వాటిని నాభి దగ్గర చేర్చాలి, బొడ్డు దగ్గర చేర్చాలి. అలా చేర్చి భక్తితో అమ్మని ప్రార్థించింది. ఎక్కువ కష్టం వచ్చినప్పుట, ఇంకా ప్రాణం పోతుందనుకున్నప్పుడు, చెరసాలల్లో ఉన్నప్పుడు, లేదా పాపాత్ముల వల్ల కష్టం వచ్చినప్పుడు ఇలా ఎడమ చేతి వేళ్లలోకి కుడి చేతి వేళ్ళు చొనిపి అప్పుడు అమ్మని ప్రార్థిస్తే అమ్మ తొందరగా ప్రసన్నురాలవుతుంది. అందుకే ఆవిడ అలా వేళ్లలో వేళ్ళు జొనిపి భక్తితో అమ్మని ప్రార్థించింది. ఏమన్నది ఆవిడ? అరుణాం కరుణాతరంగితాక్షిం, అరుణాం కరుణాతరంగితాక్షిం, ధృతపాశాంకుశ పుష్ప బాణచాపాం అణిమాదిభి ఆవృతం మయూఖై అహం ఇత్యేవ విభావయే భవానీ. ఓ భవపత్ని, ఈశ్వరపత్ని, నేనే నువ్వు అనే భావంతో నిన్ను ధ్యానం చేస్తున్నాను. అహం ఇత్యేవ విభావయే, నేనే నీవనే భావనతో నిన్ను నేను ఇప్పుడు కొలుస్తున్నాను. అమ్మని ఎప్పుడు పూజించేటప్పుడు అమ్మే నేను అనుకోవాలి. అందుకే అమ్మవారి ఉపాసకులు ఏం చేస్తారో తెలిసిన, పూర్తిగా పూజ అయిపోయాక చేతిలోకి, కుడి చేతిలోకి కాసి నీళ్లు తీసుకుంటారు. ఎప్పుడైనా ఈ రోజు నుంచి మీరు ఈ చెప్పిన పని చెయ్యండి. ఇది మంత్రశాస్త్రం చెబుతున్న మాట, ఈశ్వరుడు చెబుతున్న మాట. లలితా సహస్రనామ పారాయణం అయ్యాక, లేక ఖడ్గమాలా స్తోత్రం చేశాక, లేక మీకు త్రిశతి ఇష్టమైతే త్రిశతి పారాయణ చేశాక, లేక ఏదో ఒక స్తోత్రం చేశాక, అమ్మని పూజించేశాక కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ అనుకుని ఆ నీళ్లు కిందన్న పళ్ళెల్లోకి విడిచిపెట్టేయండి. దీని అర్థం ఏమిటి? శ్రీదేవీం, శ్రీ పరమేశ్వరిని, స్వ అభిన్నాం స్వాభిన్నాం, నాకు ఆవిడికి తేడా లేదు, నాతో ఆవిడికి తేడా లేదు. అంటే అమ్మే నేను, నేనే అమ్మ, అమ్మే నేను, నేనే అమ్మ అని అమ్మవారితో నేను తేడా లేకుండా, భిన్నత్వం లేకుండా నన్ను నేను భావించుకుంటూ ధ్యాత్వా ధ్యానిస్తున్నాను. ధ్యానించిన తర్వాత ఏం చేస్తున్నాను? విహరేత్ విహరిస్తున్నాను. అమ్మ నువ్వే నేను, నేనే నువ్వు అనుకుని మనిద్దరికి అభేదం పాటించి నిన్ను ధ్యానించి చేతిలోకి నీళ్లు తీసుకుని పళ్ళెంలో విడిచిపెడుతున్నాను. ఆ తర్వాత నేను నా పనులు చేసుకుంటాను. దీనివల్ల నాకు లాభం ఏమిటి? సర్వత్ర విజయ, ఎక్కడికెళ్ళినా నాకు విజయం తప్ప అపజయం ఉండదు. నిన్ను ధ్యానించి నీవే నేననుకున్నాక ఇంక అపజయం ఎలా వస్తుంది అని అంతరార్థం. ఇలా ఈ నీళ్ళు ఏం చేయాలన్నమాట? పళ్ళెంలోకి విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టాక ఏం చేయాలన్నమాట? ఈ రెండు వేళ్ళు తీసుకోండి. ఆ నీళ్లలో మళ్ళీ ఈ వేళ్ళు జొనపండి. ఏమేంటది? మధ్యవేలు, ఉంగరం వేలు. ఈ వేళ్లతో మనం ఏ పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టామో ఆ పళ్ళెంలో ఉన్న నీళ్ళని ఈ రెండు వేళ్లతోటి తడుపుకుని, ఆ తర్వాత ముందు కుడి కన్ను, ఆ తర్వాత ఎడమ కన్ను తుడుచుకోవాలి. తుడుచుకుంటే ఈ రెండు కళ్ళల్లోకి అమ్మవారి యొక్క శక్తి ఆవాహన అవుతుంది. ఇక ఆ క్షణంలో వీడు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా వాడికి తిరుగుండదు. సర్వత్ర విజయ, ఇది గొప్ప మంత్రం అన్నమాట. ఇది వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పిన మంత్రం. శ్రీదేవీం అనండి, శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయః. ఇది ఎప్పుడు ఆఖరణ అనమాట. మొత్తం పూజ అయిపోయాక హారతి ఇవ్వటం, ఇంకా తర్వాత వేరే పూజ చేయకూడదు. ఈ నీళ్లు విడిచిపెట్టాక ఇంక అక్కడితో సస్తే అనమాట. అప్పుడు చేతిలోకి నీళ్లు తీసుకుని పళ్ళెంలో విడిచిపెడుతూ ఈ మంత్రం అనాలి. అన్న తర్వాత రెండు వేళ్లతోటి ఆ నీళ్లు మళ్ళీ తడుపుకొని ఆ నీళ్లతోటి కుడి కన్ను ఎడమ కన్ను తుడుచుకోవాలి. తుడుచుకుంటే ఇంక దృష్టి దోషాలు పోతాయి, ఈ కళ్ళల్లోకి అమ్మవారి శక్తి వస్తుంది. అప్పుడు వీడు ఏమనుకుంటే అది అవుతుంది. విజయం తప్ప అపజయం ఉండదు. అందుకే అమ్మవారికి ప్రత్యేకంగా విజయ అని పేరు. మోదిని, విమలే, అరుణే, జయిని అని ఎందుకంటున్నాం? జయిని, జయం తప్ప అపజయం లేని తల్లి అనమాట. అటువంటి తల్లి, నేను నీవే అనుకుని నిన్ను ధ్యానం చేస్తున్నాను. నువ్వు ఎటువంటి దానివి? అరుణస్వరూపంతో ఉంటావు, ఎర్రని కాంతులతో ఉంటావు, కరుణాతరంగిత క్షీం. అమ్మవారి కళ్ళు అటు ఇటు కదులుతాయట. సాధారణంగా మన కళ్ళు కదులుతాయి, ఎందుకు కదులుతాయో తెలియదు. ఎవడొస్తే వాడి మీదే దృష్టి కనుక. కానీ అమ్మ కళ్ళు ఎవడో ఇతరుల మీద దృష్టి వల్ల కదలడం కాదు, కరుణాతరంగిత క్షీం, కరుణ చేత ఆవిడ కళ్ళు గిర్రులు తిరుగుతాయట. అమ్మకి ఎవడైనా కష్టంలో ఉన్నవాడు కనబడితే, కష్టంలో ఉన్నవాడు ఎవడైనా అమ్మని తలుచుకుంటే, అప్పుడు అమ్మ కళ్ళు ప్రేమతోటి తిరుగుతాయి అనమాట. అయ్యో నీ కష్టం వచ్చిందా అని ఇలా చూస్తుంది ఆవిడ. అమ్మ చూసింది, మనము చూసాం. మనం ఎందుకు చూసాం? వెనకాతల శబ్దం అయితే వెనక ఎవడన వచ్చాడేమో అని చూస్తున్నాం, అందుకు మన కళ్ళు వెనక్కి తిరిగాయి. కానీ అమ్మ కళ్ళు అలా కాదట. అయ్యో అయ్యో నీకు కష్టం వచ్చిందా అని కళ్ళు ఇలా పెట్టి తిప్పుతుంది అనమాట. అంటే ప్రేమతో జాలితో ఆవిడ కళ్ళు, ఆవిడ చూపులు అటు ఇటు తిరుగుతున్నాయి. అలా తిరిగి చూసిందంటే ఆవిడ, ఇక మనకున్న దోషం ఏమైనా ఉంటే అంత టక్ టక్ అని వెళ్ళిపోతుంది, పటాపంచలైపోతుంది. మనకున్న భయంకరమైన బాధలన్నీ తన చూపులతో తొలగిస్తుంది ఆవిడ. కేవలం చూపులతో మనకున్న కష్టాలు తొలగించి మనల్ని రక్షించే అవ్యాజ కరుణామూర్తి అమ్మ. అందుకే అరుణాం కరుణాతరంగిత క్షీమన్నారు. ధృత ధరింపబడిన పాశాంకుశ పుష్పబాణ చేపాం, ఆవిడ చేతిలో ఒక తాడు ఉంటుంది. ఆ తాడుతో దేనినైనా బంధిస్తుంది. దేన్ని బంధిస్తుంది? మనలో ఉన్న కామక్రోధాదులనే మదపుటేలుగుల్ని బంధిస్తుంది. అది ప్రేమ పాశం కనుక ప్రేమతో మనల్ని దగ్గరికి తీసుకుంటుంది. అంకుశ, ఏనుగుని పొడిచే అంకుశం ఆవిడ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత పుష్పబాణ, పువ్వుల బాణాలు ఉంటాయి అమ్మవారి చేతిలో. ఓ చేతిలో పువ్వుల్ని బాణములుగా మార్చుకు ధరిస్తుంది. అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉన్నాయట. 5 బాణములు, ఈ 5 బాణాలతో ప్రపంచాన్ని జయిస్తుందట. 5 బాణాలు ఏమిటనమాట? ఒకటి అరవిందం, తామర పువ్వు. 2 అశోకం, అశోక పుష్పం. 3 నవమల్లిక, అప్పుడే వికసించిన మల్లెపువ్వు. మళ్ళీ నవమల్లిక అనకుండా ఉత్తి మల్లిక అనలేదు. మల్లిక అంటే మల్లెపువ్వే. మల్లెపువ్వులు చాలా ఉంటాయి. కొనుక్కు పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఏడాది తర్వాత పద్మాకర్ గారు ఇది మల్లెపువ్వు అంటే అందులో మల్లి వాసన రాదు, కుళ్ళు వాసన వస్తుంది, ఉల్లి వాసన వస్తుంది. అలా కాదు, అప్పుడే వికసించిన మల్లి, అప్పటికప్పుడు తాజాగా వికసించిన మల్లెపువ్వుని ఆవిడ బాణం కింద ధరిస్తుంది. తర్వాత నీలోత్పలం, నల్ల కలువ పువ్వు, నీలము వర్ణములో ఉన్న కలువ పువ్వు. మరొకటి సూతం, మామిడి పువ్వు. ఈ పువ్వులు బాణములుగా చేతిలో పట్టుకుంది. ఆవిడ చేతిలో విల్లుంది. విల్లేమిటి? చెరకు విల్లుట. అది పైగా విల్లేమో చెరుకు గెడ, అది తీపి రసాన్ని మనకు అందించేటటువంటి విల్లు. పువ్వులు బాణాలు. అసలు ఏ యుద్ధం అండది? యుద్ధం చేయాలంటే మంచి కోదండం ఉండాలి, పదునైన బాణాలు ఉండాలి. కానీ అమ్మవారి చేతిలో ఉన్న విల్లేమో చెరకు గడ విల్లు. చెరకు గడనే విల్లుగా చేసుకుంది. పోనీ ఆ విల్లుకి అల్లెతాడు ఏమిటి అంటే తుమ్మెదలట. తుమ్మెదల నిమిషం నిలబడతాయా? వాటిని అల్లెతాడుగా చేసుకుందిట. బాణాలు చూస్తే పూల బాణాలట. అయినా ఆవిడ పూల బాణం వేస్తే ఒకరు ఢామరకు తప్పదట. ఎంతటి వాడినైనా పూల బాణములతో జయిస్తుంది ఆవిడ. అంటే ఆవిడ కష్టపడి యుద్ధం చేయక్కర్లా, కేవలం సంకల్ప మాత్రంతో మనల్ని జయించగలదు, మన హృదయాన్ని జయించగలదు, పాపాత్ముల్ని చంపగలదు. అమ్మవారు మనలాంటి వాళ్ళ మీద పూలబాణం వేస్తే మన మనస్సు మారి మనం మంచి బుద్ధి కలిగిన వాళ్ళమై పద్మాకర్ గారి పురాణాలు వింటాం, దరిద్రపు సీరియల్స్ చూడడం. ఇది మన మీద బాణం వేస్తే. అదే ఏ రాక్షసుడి మీద వేస్తే రాక్షసుడు ఆ పూలబాణానికి ఫస్ట్ అయిపోతాట. అమ్మ చేతిలో ఉన్న తామర పువ్వు వేసిందా, ఇక అవతలాడికి తామర వచ్చి గోక్కుని తెచ్చిపోవలసింది నిమిషంలో. నిమిషంలో చంపేస్తుందిట. ఎంత గొప్ప విషయం ఉంటుంది. చూతం, ఓ మామిడి పువ్వు వేసిందా, అవతల వాడి ముక్కులో ఉన్న శ్వాస బంధింపబడి వాడు నశిస్తాడు. క్రూర రాక్షసుల్ని భయంకరమైన బాణములు వేయకుండా కేవలం పూల బాణములు వేసి సంహరిస్తుంది. భక్తులు ప్రేమతో ప్రార్థిస్తే ఈ పువ్వుల బాణాలు వాళ్ళ మీద వేసి వాళ్ళ హృదయాలలో ఉన్న కుళ్ళు, కాలుష్యం, కుతంత్రాలు అన్నీ తొలగించి వీడిని పవిత్రుణ్ణి చేసి ఏ కష్టము లేకుండా చేసి సకల సంపదలు అందిస్తుంది. అటువంటి కరుణతో కూడిన మాతండి ఆవిడ. అందుకే ధృత ధరింపబడిన పాశ పాశము, అంకుశము, పుష్ప బాణ చాపం, పువ్వుల బాణములు విల్లు కలిగినది ఆవిడ. ఇంకా ఆవిడ గురించి ఏమని చెప్పారు, అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరిం వందే. ఆవిడ ఎర్రనిది, అతిశయ కరుణ కలిగినది. అంటే కరుణ ఎక్కువైపోయిందిట, అతిశయం అంటే ఎక్కువైపోవడం. కరుణ ఎక్కువ అవ్వడం అనేది అమ్మ దగ్గర మాత్రమే ఉంటుంది. తక్కిన వాళ్ళు ఎంత ఎక్కువ కరుణ ఉన్నా సరే తన స్థాయి దాటి ఎవడన్నా దానం చేస్తాడా? నిజంగా మీలో కరుణ ఉన్నది, కరుణ ఉన్నంత మాత్రం చేత మీళ్ళంతా రాసిచ్చేస్తారు. ఎవరికన్నా రాసేవారుగా, ఏదైనా ఇల్లు ఎలా రాసిస్తామండి? ఇల్లు మీద ఉన్న ఒక పువ్వు ఇమ్మంటే ఇస్తామండి, ఇంట్లో ఉన్న ఒక తామర పువ్వు ఇమ్మంటే ఇస్తాం, కానీ మా కొంపంతా మీకు రాసిస్తే రేపు మా దొంపదే కదండి, మేము ఎక్కడుంటామండి అంటారు మానవులు అయితే. అమ్మలా కదట, అతిశయ కరుణ వల్ల తనను తానే సమర్పించుకుంటుంది. అమ్మవారు ప్రత్యక్షమైందంటే నగలు మొత్తం ఇచ్చింది కొందరికి, తనకున్న పాండిత్యం సమర్పించింది కొంతమందికి, సకల లోక సామ్రాజ్యాలు ఇస్తుంది ఆవిడ. అసలు అమ్మని ప్రార్థిస్తే అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి, 18 ద్వీపములతో కూడిన ప్రపంచమునకు అమ్మవారి భక్తుడు, అమ్మ అనుగ్రహం పొందినవాడు సమ్రాట్ రాజు అవుతాడు. రాజు అయితే ఉపయోగం లేదు, కొంతమంది రాజులు ఉంటారు కానీ దానికి భోక్త దాన్ని అనుభవించలేరు. అంటే ఏమిటో చెప్పనా, సమ్రాట్ భోక్త అనే మాటలు రెండూ కూడా రెండు ప్రత్యేకమైన కోణాలతో చూడాలి. ఒక ఆయన అమ్మ అనుగ్రహంతో రాజు అయ్యాడు కానీ అందులో ఉన్న భోగాలు అనుభవించలేడు. అనుభవించలేకపోతే ఉపయోగం ఏముంది? అది ఎలా సాగుతుందండి? రాజు అయ్యాక అందులో ఉన్న భోగాలు అనుభవించకుండా ఉంటాడంటే ఉంటాడు, వాడికి సంపద ఉంది కానీ వాడికి తిందామంటే తిండి తినడానికి కావలసినటువంటి ఆరోగ్యములు లేవు. ఇంకేమిటి ఉపయోగం చెప్పండి? మీ దగ్గర సంపద ఉంది, భోజనాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉంటే మాత్రం ఉపయోగం ఏమున్నది? నేను మీకు ముందే చెప్పానుగా, ఒక ఆయనకి మంచి పులిహార ఉంది, దద్దోజనం ఉంది, రకరకాలు ఉన్నాయి కానీ తినడమునకు ఆరోగ్యం లేదు. ఇప్పుడు ఏం తింటాడు వాడు? శరీరంలో రోగాలు ఉన్నప్పుడు పిండి వంటలతో భోజనం ఉంటే దాన్ని తినగలడా? ఇంకా భోక్త అవ్వాలంటే ఆ మనిషికి ఆరోగ్యం సహకరించకపోతే మెత్తని పరుపు వేసాం, పడుకోవడానికి లేదు, వెన్నుపూస నిప్పిట, అందుకని పరుపు తీసే చెక్క మీద పడుకో అన్నాడు. ఇప్పుడు నీకు ఆ పరుపు వల్ల ఏమిటి ఉపయోగం? కాబట్టి అష్టాదశ మహాద్వీపములకు సమ్రాట్ ఒక ప్రభు అయినా ఆ భోగములు అనుభవించడానికి ఆరోగ్యం సహకరించకపోతే అప్పుడు వాడు భోక్త కాలేడు, ఆహార పదార్థాలు భుజించలేడు, ఈ మంచి ఆసనముల మీద కూర్చోలేడు, వాహనముల మీద వెళ్ళలేడు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను అన్నమాట. మంచి కారు ఉంది మా ఏలూరులో ఒక ఆయనకి, కానీ దురదృష్టం ఏంటంటే కారులో ప్రయాణం చేస్తే వెన్నుపూస దెబ్బతింటుంది, ఇంట్లోంచి కదలద్దన్నారు అక్కడ డాక్టర్ గారు. ఇప్పుడు ఈ కారు వల్ల ఆయనకి ఏమిటి ఉపయోగం చెప్పండి? ఈ పరుపు వల్ల ఏమిటి ఉపయోగం చెప్పండి? కాళ్ళు రెండూ పనిచేయట్లేదు, అందుకని గట్టిగా కూర్చోలేడు, నిలబడలేడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న భోగములు ఆయనకి ఏమి ఉపయోగపడుతున్నాయి? కాబట్టి అమ్మ అనుగ్రహం లేకపోతే సంపద ఉన్నా సంపదలను అనుభవించలేడు. అనుభవిద్దామంటే సంపద ఉండదు, కొందరికి సంపద ఉంటే అనుభవించలేరు కొందరు. కానీ అమ్మ ఏం చేస్తుంది? ఈ 18 ద్వీపములతో కూడిన సామ్రాజ్యమునకు వాడిని రాజునే చేస్తోంది. ఆ రాజుని చేశాక సంపదలు అనుభవించడానికి కావలసిన ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇస్తోందిట.